గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దినమందు మనం చదువుకుంటున్నటువంటి ఈ ఏడు సంఘములకు రాసినటువంటి పత్రికలలో మరి ఒక సంఘం అయినటువంటి లవొదికీయ సంఘమునకు రాసిన పత్రికను మనము ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ పత్రిక ప్రకటన గ్రంథము 3:14-22 వరకు రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడి ఉన్న తండ్రి, కృప కలిగిన దేవ, ఎన్ని దినములు మేము నీ సేవకుడైనటువంటి యోహాను ఏడు సంఘములకు రాసినటువంటి పత్రికలలో మిగిలినటువంటి వాటిని మేము ధ్యానించుకునగలిగినాము. వీటి నుండి అనేకమైనటువంటి విషయములను మేము తెలుసుకున్నట్టుకు నీవు ఇచ్చినటువంటి కృప కొరకు మీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మేము చెవులు కలిగినటువంటి వారమై ఆత్మ సంఘములకు చెప్పుచున్నటువంటి ఆ మాటల నుండి మేము పాఠములను నేర్చుకుని మా హృదయములను మీ యొక్క సన్నిధిలో మీకు ఇష్టమైన రీతిలో మలుచుకొనగలుగునట్లుగా మాకు సహాయం చేయండి. ఈ దినమందు మేము ధ్యానించనయ్యున్నటువంటి లవొదికయ సంఘమునకు వ్రాయబడినటువంటి ఆ మాటల నుండి మేము మరిన్ని విషయములను తెలుసుకునగలుగునట్లుగా మీ కృపను మాతో ఉంచండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చెప్పుకున్న విధంగా ప్రకటన గ్రంథము 3:14 నుండి చదువుకుందాం. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమియో కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏడు సంగములలో లవొదికయలో ఉన్నటువంటి సంఘపు దూతకు రాయమని చెప్పబడినటువంటి మాటలు. ప్రతి సంగమునకు రాయబడినటువంటి యొక్క పత్రికలో మొదటగా క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి ఈ యొక్క లక్షణములను కొన్నిటిని గురించి చెప్తూ ఉన్నాడు. ప్రతి సంగమునకు చెప్పబడినటువంటి ఆ యొక్క లక్షణములు వ్యత్యాసంగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు అని చెప్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభువు. ఆయనను గురించి మనం తలంచినప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు, అదే సమయంలో ఈ లోకంలో ఉన్నప్పుడు మానవునిగా కూడా ఉన్నాడు. కాబట్టి మానవునిగా మనకు ఏ విధమైనటువంటి శోధనలైతే ఎదురవుతాయో ఆ శోధనలన్నీ ఆయనకు కూడా ఎదురైనట్లుగా మనకు చెప్పబడుతున్నది వాక్యములో. అయితే ఆయన సమస్త శోధనలను ఎదిరించి మన వల్లే శోధింపబడినప్పటికీ పాపము లేనివాడుగా జీవించి ఉన్నాడు. ఇది ఆయనను గురించి చెప్పబడినటువంటి మాట. ఆయనకు ఉన్నటువంటి లక్షణములు ఎన్నో ఉన్నవి. ఆ లక్షణములలో ఇక్కడ చెప్పబడినటువంటివి ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియు అయినవాడు అని చెప్పబడుతూ ఉన్నవి. క్రీస్తు ప్రభువు మన యొక్క జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి లక్షణములను మనకు కూడా అనుగ్రహించేటువంటి వాడై ఉంటాడు. ఆయనకు ఏ విధమైనటువంటి బీజం అయితే ఉన్నదో ఆయన బీజమును మనం కూడా కలిగినటువంటి వారం అయినటువంటి వారంగా మన యొక్క బ్రతుకు వ్యత్యాసమైనటువంటిదిగా ఉండటం అనేటువంటిది ఆయన మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఇతరులు చూడగలిగినటువంటి గమనించగలిగినటువంటి విషయంగా ఉంటుంది, మనకి మనము సహితము గమనించేటువంటి విషయంగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలోనికి నిజముగా వచ్చి ఆయన యొద్ద గ్రహించుకొని పశ్చాత్తాపపడి తమ జీవితమును సరిచేసుకుని ఆయనకు ఇష్టలై బ్రతకటానికి ఆరంభించిన ప్రతి ఒక్కరికి ఇది జరిగేటువంటి విషయంగా ఉంటుంది. అయితే జరిగేటువంటిది ఏంటంటే కాలము గడుస్తూ ఉన్నప్పుడు మనము దేవునితో ఉన్నటువంటి యొక్క సంబంధమును సరైనటువంటి సంబంధంగా మనము ఉంచుకొనకపోవటం చేత రకరకములైనటువంటి శోధనలు మనను ఎదుర్కొంటున్నప్పుడు మన దినచర్యలో మనము అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నప్పుడు మనము దేవుని కార్యములను లక్ష్య పెట్టేటువంటి వారంగా ఉన్నాం కానీ నెమ్మదిగా క్రమంగా మరలా లోకములోనికి ఏడ్చబడేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కొన్నిసార్లు ఈ పరిణామాలు అనేటువంటివి సడన్ గా జరిగేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు పేతురును మనం ఆలోచించినప్పుడు పేతురుకు జరిగినటువంటి ఆ పరిణామము సడన్ గా జరిగినటువంటిదిగా ఉండినది. ఆ విధంగా జరుగుతుందని తాను అనుకోనలేదు. అందువలననే తనను గురించి తాను అంత ఖచ్చితంగా ముందు అందరూ విడిచిపెట్టినప్పటికీ నేను నిన్ను విడవను అనేటువంటి అంత ధైర్యంతో పేతురు తనను గురించి తనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ను ఆ విధంగా చెప్పాడు. అయితే సడన్ గా జరిగినటువంటి ఆ యొక్క పరిణామాల్లో తాను క్రీస్తును ఎరుగనని చెప్పినట్లుగా మనం అందరము చూస్తున్నాము. అది సడన్ గా జరిగినటువంటి విషయం. కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే ఈ విధంగా సడన్ గా జరిగేటువంటిదిగా ఉండదు, కానీ అది నెమ్మదిగా ఏ స్థాయికి దిగజారిపోతుందంటే అందరి వలనే మనం కూడాను ముందు నుండి మనకు తెలుస్తున్నప్పటికీ మనము దేవుని నుండి దూరం అయిపోతున్నాము, ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నాము, ఆయన కోరిన విధముగా మనము నిలిచి ఉండట్లేదు ఆత్మలో అనేటువంటి విషయం మనకు తెలిసి ఉన్నప్పటికీ మనము దానిని పట్టించుకోకుండా అదే విధంగా కొనసాగినట్లయితే చివరికి మనము కూడా ఈ లోకస్తులకు మనకు ఏ విధమైనటువంటి భేదము వ్యత్యాసము లేనటువంటి విధముగా లోకములోనికి దిగజారిపోయేటువంటి వారంగా ఉండగలము. అది సర్వసాధారణంగా జరిగేటువంటిదై ఉంటూ ఉంటుంది. ఇక ఈ సంఘమునకు రాయబడినటువంటి ఈ మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అని 15వ వచనములో చెప్పబడుతున్నది. దేవుడు సమస్తమును ఎరిగినవాడు. ఈ మాటలు దాదాపు అన్ని సంఘములతో ఆయన చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నీ క్రియలను నేను ఎరుగుదును, సమస్తమును ఎరిగినటువంటి దేవుడు సంఘము యొక్క పరిస్థితిని, సమాజం యొక్క పరిస్థితిని, వ్యక్తులకు ఉన్నటువంటి వ్యక్తిగత పరిస్థితులను అన్నిటినీ ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మనము అనేక సార్లు భావించేటువంటి విధంగా నేను ఇన్ని శ్రమల ద్వారా వెళుతున్నప్పుడు దేవుడు ఏమీ నన్ను ఎరిగినట్లుగా లేడండి, నేను వెళుతున్నటువంటి యొక్క శ్రమలన్నీ ఆయన పట్టించుకోవటలేదు, ఇదే విధంగా ఈ శ్రమల్లో నేను కొనసాగుతున్నాను అని చెప్పేటువంటి వారు అనేక మంది ఉంటారు. కొంతమంది కొంతకాలము సహించేటువంటి వారుగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇది ఎక్కువ కాలం కొనసాగుతున్నట్లయితే అప్పుడు ఆ విధంగా మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. యోబును మనం గమనించినప్పుడు యోబు మొదట్లో తాను ఏమీ మాట్లాడలేదు. తాను వెర్రిగా మాట్లాడుతున్నటువంటి తన భార్యను సహితము గద్దించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ కాలము కొనసాగినప్పుడు తాను సహితము మదన పడినటువంటి వాడే, దేవుడు నన్ను అన్యాయంగా శిక్షిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క నేరమును మోపినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మనమందరము కూడాను ఏ క్షణంలోనైనా దేవుని నుండి తొలగిపోగలిగినటువంటి నైజం కలిగినటువంటి వారమే. కొంతమంది మొదట్లోనే తప్పిపోతే కొంతమంది తర్వాత తప్పిపోవచ్చు, కొంతమంది ఆ తర్వాత ఇంకా కొంతకాలం ఉండిన తర్వాత తప్పిపోయేటువంటి అవకాశం ఉండవచ్చును. కాబట్టి బైబిల్ ఏమైనా సెలవిస్తూ ఉన్నదంటే అంతం వరకు సహించిన వాడు జయించేటువంటి వాడు, అతనికి జీవ కిరాటాన్ని ఇస్తాను అని దేవుడు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము ఏ ఒక్కరిని కూడాను నిందించేటువంటి వారం గాను కేవలము తప్పులను మాత్రమే వెతికేటువంటి వారముగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనం కూడా మానవ మాత్రులమే. ఎప్పుడైనా సరే మనము దేవుని యొక్క సన్నిధి నుండి తొలగిపోయేటువంటి లక్షణము కలిగినటువంటి వారము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చల్లగా ఉండుట వెచ్చగా ఉండుట అనేటువంటి యొక్క మాటలు ఇక్కడ సంగమను గురించి చెప్పబడుతున్నటువంటి మాటలై ఉన్నవి. సంగమును గురించి చెప్పబడినటువంటి యొక్క మాటలని కూడా వ్యక్తులముగా మనకు అన్వయించుకునగలిగినప్పుడు అప్పుడు మనము వ్యక్తులముగా దేవునికి సన్నిహితముగా రాగలము. ఎప్పుడైతే వ్యక్తులనేటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు దేవునికి సమీపముగా రాగలుగుతారో సంఘం అనేటువంటిది దేవునికి సమీపముగా రాగలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాటలన్నీ మనము వ్యక్తిగతంగా అన్వయించుకొని మన జీవితములను మనము పరిశీలించుకొని పరిశోధించుకొని దేవునికి ఇష్టంగా చేసుకునవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ వెచ్చగా అనేటువంటి మాట సరైనటువంటిదిగా దేవునితో సంబంధం ఉన్నట్లయితే అప్పుడు వెచ్చగా ఉన్నావు అనేటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. చల్లగా ఉండుట అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగానైతే మనం ఉండాలో ఆ విధంగా ఉండనప్పుడు, దేవుని యొక్క కట్టడల నుండి, నియమ నిబంధనల నుండి మనం దూరం అయిపోయినప్పుడు ఆ సంబంధం అనేటువంటిది చల్లని స్థితితో తెలియజేయబడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటంటే నువ్వు చల్లగానూ లేవు వెచ్చగానూ లేవు అని చెప్పబడుతున్నది. దీన్ని నులివెచ్చని స్థితి అని అంటాము. ఈ నులివెచ్చని స్థితి అనేటువంటిది విశ్వాసులు విశ్వాసంలో కొంతకాలము సాగుతూ ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి స్టేజ్లోనికి రావటం అనేటువంటిది పరిపాటిగా ఉంటూ ఉంటుంది. వారికి కొంతకాలం అయిన తర్వాత దేవుని మీద మాత్రమే ఆధారపడటం అనేటువంటిది పూర్తిగా పక్కన పెట్టివేసి కొంత దేవుని మీద ఆధారపడటము అంటే వారికి కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని యొద్దకు వెళ్ళటము, ఆయన సహాయం కోరటము. అదే సమయంలో లోకములో జరిగేటువంటి పద్ధతులు, లోకస్తులతో నడిచేటువంటి మార్గములు, వీటన్నింటి ప్రకారం సహితము జీవించటం అనేటువంటిది కూడా కొనసాగేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. చాలా సంఘాల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంటూ ఉన్నది. సంఘములు ఎన్నో ఉన్నాయి లోకములో, అనేక ప్రాంతములలో ఉంటున్నాయి. అయితే వారు లోకముతో కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, లోకస్తులు ఏ విధంగానైతే నడుస్తూ ఉన్నారో దేవుని వాక్యమునకు విరుద్ధముగా, అదే విధంగా విశ్వాసులు అనబడేటువంటి వారి సహితము అవిశ్వాసులతో ఏకమైపోయి వారికి వీరికి ఏమి భేదము లేనటువంటి విధముగా నడుచుకునేటువంటి పరిస్థితి లోకములో అనేక చోట్ల ఉంటున్నది. స్థలాలు కొనేటువంటి విషయంలో కొన్నిసార్లు సంఘములోని వారు ఎవరైతే ఆ ప్రాపర్టీకి వారసులై ఉన్నారో వారితో బేరసారాలు ఇవన్నీ జరిగించుకుంటున్నప్పుడు, ఏమండి ఇది మేము గుడి కట్టుకుంటానికి కావలసినటువంటి ప్రాపర్టీ కాబట్టి మాకు కొంత ధర తగ్గించి ఇవ్వండి అని బేరసారాలు చేస్తున్నప్పుడు, చివరిగా జరిగేటువంటిది ఏంటంటే సరేనండి అది మేము ఇంతకి ఇస్తాము మీకు, అయితే ఇంత మీరు పే చేసి మాకు కొన్నట్లుగా డాక్యుమెంట్లు రాయాలి, మిగిలినదంతా కూడాను మా చేతికి నల్లధనం కింద ఇవ్వాలి అనేటువంటి షరతును సాధారణంగా అమ్మేటువంటి వాళ్ళు పెడుతూ ఉంటారు. అంటే ఆ నల్లధనం అంటే ఆ డబ్బును నేరుగా ఎవరికి చెల్లిస్తామన్నమాట, ఎవరైతే అమ్ముతున్నారో ల్యాండ్ లార్డ్కి చెల్లిస్తాము. అంటే దాని మీద పన్ను కట్టకుండగా ప్రభుత్వం మనకు ఇవ్వవలసినటువంటి పన్ను అనేటువంటిది ఎగ్గొట్టేటువంటి విధంగా మనం ఆ లావాదేవీని నడుపుతూ ఉన్నామన్నమాట. ఇది సరైనటువంటిది కాదు అని జనరల్గా విశ్వాసకి తెలియవలసి ఉన్నది. అయితే లోకంలోనికి మీరు వెళ్ళినట్లయితే అనేక సంగములను గురించి చెప్పేటువంటిది ఏంటంటే, ఏమండి పలానా సంగమునకు మేము స్థలం అమ్మాము, వారికి స్థలమును మేము అమ్మినప్పుడు ఇదే విధంగా మేము చేసామండి, వారు మామూలుగానే కొంత ధనమును మాకు వైట్ మనీ కింద, కొంత బ్లాక్ మనీ కింద ఇచ్చారండి ఇది చెప్పడం అనేటువంటిది అనేక సార్లు మనము వినవచ్చు. విశ్వాసులు సైతం ఈ విధంగా చేసేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. వారి మనసాక్షి అనేటువంటిది పనిచేయట్లేదు అన్నమాట. అరే ఇది ఎలా నేను చేయగలను, నేను చేసేటువంటి పరిస్థితి కాదు కదా, దీని బదులు నేను దానిని కొనకుండా ఉండటమే మంచిది కదా అనేటువంటి ఆ యొక్క ఉద్దేశం అనేటువంటిది వాళ్ళు కలగను కూడా కలగట్లేదు. ఈ విధంగా నల్లధనం లావాదేవీలు చేయటం అనేటువంటిది, లంచములు ఇవ్వటం అనేటువంటిది, లంచములు పుచ్చుకొనటం అనేటువంటిది, రకరకములుగా దేవుని వాక్యం మనకు జోసే భాషములను చెప్పేటువంటి పరిస్థితిలోనికి వీళ్ళు వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ నులివెత్తని స్థితిలో ఉన్నటువంటి వారు చాలా మంది ఏమంటుంటారంటే లంచం తీసుకోవటం తప్పండి, లంచం ఇవ్వటం తప్పు కాదండి అని చెప్పేటువంటి వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే నేనేం అడగట్లేదండి వాళ్ళని, వాళ్ళిస్తే నేను కాదన్నండి అని చెప్పేటువంటి వారు మరికొంతమంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ లోకంలో పరిస్థితి ఎలా తయారవుతున్నదంటే మనం చేసేటువంటి తప్పిదములుగా మనం యాక్సెప్ట్ చేసేటువంటి యొక్క నేచర్ అనేటువంటిది ఉండటం లేదు. నేను ఈ మధ్య కొంతమంది చేసినటువంటి ప్రసంగములను యూట్యూబ్ ద్వారా వింటూ ఉన్నాను. విన్న తర్వాత బాగా బోధించారు, మంచి ప్రసంగం చేశారు, బాగా చెప్పారు అనిపించింది. కొంతకాలం తర్వాత వారి యొక్క సాక్ష్యములను గురించి నేను విన్నప్పుడు, వ్యక్తిగత సాక్ష్యములు ఎలా ఉన్నవి అని విన్నప్పుడు, వాక్యమునకు విరుద్ధమైనటువంటి సాక్ష్యములు వారు కలిగి ఉన్నట్లుగా నేను గమనించాను. దేవుని వాక్యం ఏదైతే చేయకూడదని ఖచ్చితంగా తెలియజేస్తున్నదో దానికి భిన్నంగా వీళ్ళు వారి జీవితాలు కొనసాగిస్తున్నట్లుగా నేను గమనించాను. అది నేను చూసినప్పుడు ఏమిటి, వీళ్ళు చూస్తేనేమో ఏదో హై లెవెల్లో ఉన్నట్లుగా ఏదో మాటలు చెప్పారు, ప్రసంగాలు చేశారు, బోధలు చేశారు. వీళ్ళ వ్యక్తిగత జీవితాలకు వచ్చేటప్పటికి వీళ్ళ పరిస్థితి ఇలా ఉన్నదేంటి అని చాలా బాధపడ్డాను. ఇలాగా ఉండేటువంటి వారు అనేక మంది ఉన్నారు. వీళ్ళని గురించి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, నువ్వు వెచ్చగానైనా ఉండు లేకపోతే చల్లగానైనా ఉండు, అలా ఉంటే నీకు మంచిది. నువ్వు వెచ్చగా ఉన్నావు అనుకో, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని బిడ్డగా కొనసాగుతూ ఉన్నావు. నువ్వు చల్లగా ఉన్నావు అనుకో, నీకు దేవుని యొక్క మాటను పక్కన పెట్టివేసి లోకానుసారంగా నడుచుకుంటూ లోక సంబంధమైన ప్రయోజనములు వెతికేటువంటి వాడుగా నువ్వు ఉంటావు. అయితే నువ్వు కొంత ఇది కొంత అది అనేటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నావు. సండే గుడికి వెళ్ళటం అనేటువంటిది, ఇతర ప్రార్థన కూటములకు అటెండ్ అవటం అనేటువంటిది, సంఘములో పెద్దగా చలామణి అవటం అనేటువంటిది, మనకి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, విశ్వాసురాలు ఇలాంటి ట్యాగ్స్ అన్ని కూడాను మనం పెట్టుకొని లోకంలో నలుగురితో కలిసిపోయేటువంటి విధంగా ఉంటూ ఉన్నాము. నిజంగా మనము మార్పు నొందినటువంటి వరమైతే, ఆ మార్పులో నిలిచి కొనసాగుతున్నటువంటి వారం అయినట్లయితే, మనము లోకము యొక్క ఒత్తిడికి తల వంచేటువంటి వారంగా ఉండం కానీ, ఆ మనుషులను లక్ష్య పెట్టేటువంటి విధంగా కాదు కానీ, దేవునిని ప్రేమించేటువంటి వారంగా, లోకానుసారమైనటువంటి పారంపర్యాచారములను అనుసరించేటువంటి వారంగా కాదు కానీ, దేవుని యొక్క వాక్యమునకు మాత్రమే మనము తలయొగ్గేటువంటి వారంగా, లోబడి జీవించేటువంటి వారంగా మనము ఉండవలసినది. ఆ విధంగా మనము ఉంటాము ఎప్పుడు, దేవునికి నిజముగా మనము వారసులమైనప్పుడు. అయితే ఇక్కడ ఈ యొక్క సంఘమును గురించి చెబుతున్నటువంటిది ఏంటంటే, నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు. 16వ వచనంలో నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుతున్నాను అని చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ నులివెచ్చగా ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉండనై ఉన్నది, వారి యొక్క ఫేట్ ఏం జరగనై ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాడు. నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుతున్నాను అని చెప్తున్నాడు. నువ్వు నాలో ఉండవు, నాతో ఏకమై ఉండవు, నీవు నా నుండి నేల మీద పడబోయేటువంటి ఉమ్మి వంటి వాడవుగా ఉండబోతున్నావు అని చెప్తూ ఉన్నాడు. దేవుని నుండి మనము దూరం అయిపోయినట్లయితే, దేవునితో మనకు సంబంధము లేనప్పుడు మనము దేవుని యొక్క లక్షణములను ఏ విధముగానూ కలిగి ఉండలేము. దేవుని యొక్క బీజము, దేవుని యొక్క నైజం అనేటువంటిది మనలో ఏమాత్రము ఉండదు. నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే, నీవు ఉమ్మి వేయబడక ముందే నిన్ను నీవు జాగ్రత్త పరచుకునవలసినది. అది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం అనేటువంటిది. చాలా మంది ఏమనుకుంటారంటే, నులివెచ్చని జీవితంలోనే కొనసాగుతూ నేను దేవునితోనే ఉంటున్నానండి, నేను ఇప్పుడేంటండి 20 సంవత్సరాల క్రితమే, దాదాపు 25 సంవత్సరాల క్రితం రెగ్యులర్గా వెళ్తానండి, వర్షం వచ్చినా కానీ నేను ఎప్పుడు గొడుగు పట్టుకున్నా సరే, రిక్షా తీసుకుని ఆటో తీసుకోను, గుడికి వెళ్ళకపోతే నాకు అసలు మాదేంటో ఒక రకంగా ఉంటుందండి ఆ రోజంతా కూడాను, ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉంటూ ఉంటారు. మేము ఫ్యామిలీ అంతా వెళ్తూ ఉంటాం బ్రదర్, అందరూ మేమిద్దరమే కాకుండానండి, పిల్లలు కూడానండి, క్రమంగా రావాల్సిందేనండి. మాతో పాటు ఇలా చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ కూడాను ఆచార సంబంధమైనటువంటివి, నామినల్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ అనేటువంటివి ఈ యొక్క సంఘములలో ఎన్నో ఉంటూ ఉన్నవి. ఇది ఒక అలవాటు చొప్పున జరిగేటువంటి ఇదిగా ఉండకూడదు. క్రైస్తవం అనేటువంటిది జీవించేటువంటిదిగా ఉండాలి. క్రైస్తవం అనేటువంటిది బ్రతుకులో కనపరిచేటువంటిదిగా, బ్రతుకులో అనుభవించేటువంటిదిగా ఉండాలి. అంతేగాని నోటితో మాట్లాడుతూ బ్రతుకులో అనుభవించనది అనేటువంటి విధంగా అది ఉండకూడదు. ఇక్కడ 17వ వచనంలో ఏం చెప్పబడినదంటే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవనై యున్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు అని చెప్తున్నాడు. ఈ మాటలను మనం చదివినప్పుడు దేవుని యొక్క దృష్టిలో ఈ సంఘం అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అనేటువంటిది చెప్తా ఉన్నాడు. తర్వాత ఆ సంఘము తనను గురించి తాను ఏమని అనుకుంటున్నది అనేటువంటి రెండు విషయాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. మొట్టమొదటిగా నీవు దౌర్భాగ్యుడవు, చాలా భయంకరమైనటువంటి మాటలు, టఫ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇక్కడ వాడటం జరిగింది. దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురుడ్డివాడవు, దిగంబరుడవు. గురుడ్డివాడమంటే గురుడ్డివాడికి ఏం కనపడుతుందని ఏమీ కనపడదు. అసలు కంటి చూపే లేదు, చూడగలిగిన శక్తే నీకు లేదు. కానీ అన్నీ చూస్తున్నాను, అన్నీ నేను గ్రహించగలుగుతున్నాను, అన్నిటినీ నేను వివేచింపగలుగుతున్నాను అని చెప్పేటువంటి వారుగా వెళ్ళుంటూ ఉంటారు. అదేవిధంగా ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు చాలా డబ్బు ఉన్నదండి అని చెప్పుకునేటువంటి వాళ్ళుగా ఉంటారు. మా చర్చికి చాలా ఫండ్స్ ఉన్నాయండి, మాకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయండి, ఇంకా నాకేం కుదవలేదండి అని గర్వించేటువంటి వారుగా వీళ్ళు, సెల్ఫ్ సాటిస్ఫైడ్ పీపుల్గా వీళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ యొక్క అవసరత అనేటువంటిది ఏమీ ఎరుగనటువంటి వారుగా వారు ఉంటుంటారు. ఈ నులివెచ్చగా ఉన్నటువంటి విశ్వాసులకు ఉండేటువంటి ఒక లక్షణం ఏమిటంటే, వీరు తమ యొక్క అవసరతను ఎరిగినటువంటి వారుగా వారు ఉండరు. తమ పరిస్థితిని వారు గ్రహించినటువంటి వారుగా వారు ఉండరు. దిక్కుమాలిన వాడవు అనేటువంటి విషయము, దరిద్రుడవు అనేటువంటి విషయము, దౌర్భాగ్యుడవు అనేటువంటి విషయము, దిగంబరుడవు అనేటువంటి విషయము, ఈ విషయములు మనం ఎరిగినటువంటి వారంగా ఉండం గాని, మనల్ని గురించి మనం చెప్పుకునేటువంటి విషయాలు, మనలను గురించి మనకున్నటువంటి అభిప్రాయం ఎలా ఉంటుందంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కుదవలేదు అని చెప్పుకునేటువంటి విధంగా ఉంటుంది. బ్రదర్, మొన్న నాకు దర్శనం వచ్చిందండి, ఆ దర్శనంలో ఈ విధంగా నేను చూచానండి, కాబట్టి మన సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబంలో ఇలాంటి విషయం జరగనై ఉన్నదండి అని ప్రవచనాలు చెప్పేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. ప్రవక్త్రీలు కొంతమంది ఉంటారండి, ఈ ప్రవక్తలు మించినటువంటి వాళ్ళు ఈ ప్రవక్త్రీలు. వీళ్ళకి రోజుకోసారి దర్శనం వస్తూ ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని గురించి వీళ్ళు చెప్పేటువంటి ప్రవచనాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళ జీవితంలో మాత్రం వీళ్ళకి సరైనటువంటి దేవునితో ఉండేటువంటి సంబంధం కానీ, నిలకడి అయినటువంటి భక్తి కానీ, ఆ యొక్క ఆత్మలో ఎదుగుదల, ఇటువంటి వాటిల్లో వీళ్ళకేమీ వాళ్ళ యొక్క లోటుపాట్లు వాళ్ళకి కనిపించవు. కానీ వారికి ప్రవచనాలు అనేటువంటివి, దర్శనాలు అనేటువంటివి, బైబిల్ తెరిచి వాక్యం ఏదొస్తే అది ఎవరికి పడితే వాళ్ళకి ప్రవచనంగా చెప్పటం అనేటువంటిది, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. కొంతకాలం క్రితం ఎవరో నాతో ఒక మాట అన్నారు, ఎవరో పలానా సంఘంలో ఒక ఆమె ఉన్నారంటండి, ఆమె ఒక 50 రూపాయలు తీసుకుని మనం అడిగేటువంటి దాటికి సమాధానాలు ప్రవచనం ద్వారా తెలుసుకొని చెప్తుంది అంటండి అన్నారు. ఏమిటయా, ఎక్కడున్నది బైబిల్లో ఇది? ప్రవచనం అనేటువంటిది 50 రూపాయలు ఇస్తే చెప్పటం అనేటువంటిదా? ఏంటి మార్కెటా, ఏమిటిది? అడిగినటువంటి వాళ్ళు కూడాను నాకంటే పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళే నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పడం జరిగింది. ఇక నేను అనుకున్నాను, ఇలాంటి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడాను జ్ఞానం లేనటువంటి పరిస్థితిలో ఇది వినగానే ఇది పూర్తి తప్పు అనేటువంటి విషయము తెలిసి ఉండాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఇట్లాంటి అట్లని నమ్మేటువంటి వారిగా అయిపోతున్నారా అని బాధపడ్డాను నేను. కాబట్టి లోకమంతా ఎలా తయారవుతూ ఉన్నదంటే, నేటి సంఘం అనేటువంటిది, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటివి ఎలా తయారవుతూ ఉన్నాయంటే, ఏది సరైనటువంటిది, ఏది నమ్మదగినటువంటిది, ఏది ఏమాత్రమూ ఆలోచన లేకుండా విడిచివేయదగినది అనేటువంటిది వారికి వారు విచక్షణ కలిగి నిర్ణయించుకునేటువంటి వారిగా సిద్ధపాటుతో ఉండలేకపోతున్నారు, సిద్ధపడి ఉండలేకపోతున్నారు. ఆ పరిస్థితుల్లో నేటి సంఘం అనేటువంటిది, మనుషులకు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి అనేటువంటిది నెలకొని ఉన్నది. పద్దెనిమిది వచనం మనం చూసినప్పుడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. నీకు లేనటువంటి వాటిని నీవు ఉన్నాయని అనుకుంటున్నావు, నీ పరిస్థితిని నీవు ఎరుక్కుండా ఉన్నావు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, నీకు ఏవైతే అవసరమై ఉన్నాయో, ఇదిగా నేను చెప్తున్నాను చూడు, ఇక్కడ ఇవి నీకు అవసరమై ఉన్నాయి. ఈ అవసరాలని నీవు నా యొద్ద నుండి పొందవలసి ఉన్నది. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దశముల సిగ్గు కనపడకుండున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి లేదని ముందే చెప్పాడు కదా, ఆ దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ కాటుక అనేటువంటిది మనకందరికి తెలిసినటువంటిదే. కాటుక అనేటువంటిది జనరల్గా ఆడవాళ్ళు ఈ అందానికి పెట్టేటువంటిది, కన్నులకు చుట్టూ రాస్తూ ఉంటారు. ఇది అలాంటి కాటుక కాదండి. ఈ కాటుక ఎట్లాంటిదంటే, దృష్టిని కలిగించేటువంటి కాటుక. ఈ దృష్టిని కలిగించేటువంటి కాటుక మనం ఎక్కడ చూడలేదు. కన్నులకు అందం కలుగు చేసేటువంటిది ఈ అప్లై చేసేటువంటిది బాహ్యంగా, ఇలాంటివి మనం చూసాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి కాటుక ఏంటంటే, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుము. నా యొద్ద నువ్వు కొనవలసి ఉన్నది, నా యొద్దకు వస్తే నేను ఇస్తానని చెప్పట్లేదు దేవుడు. ఏమని చెప్తున్నాడంటే, నా యొద్ద కొనుము అని చెప్తున్నాడు. దేవుడు మనకు రక్షణ అనేటువంటిది ఉచితముగా అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. రక్షణ అనేటువంటిది మనము వెల ఇచ్చి సంపాదించుకునేటువంటిది కాదు, కానీ అది దేవుని నుండి ఉచితముగా మనకు లభించేటువంటి బహుమానం అయి ఉన్నది. అయితే మనము విశ్వాస జీవితంలో వెళ్ళేటప్పుడు అనేకమైనటువంటి వాటిని దేవుని యొద్ద నుండి వెల ఇచ్చి కొనవలసి ఉన్నది. అది ఏమిటంటే, నీ యొక్క సమయమును వెచ్చించవలసి ఉన్నది నువ్వు. అదే విధంగా నీ యొక్క భక్తి విశ్వాసములను నీవు సార్థకము చేసుకునవలసి ఉన్నది. ఈ విధంగా నీవు వెల చెల్లించి నువ్వు కొనవలసినటువంటివి ఉన్నవి. సహనం అనేటువంటిది, దీర్ఘశాంతం అనేటువంటిది, దయాళుత్వం అనేటువంటిది, మంచితనము, ప్రేమ అనేటువంటిది, ఓర్పు అనేటువంటివి, ఇవన్నీ కూడాను నీవు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ప్రార్థించి వాటిని నీవు నీ జీవితంలోకి అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్క మెట్టు నీకు అనుగ్రహిస్తాడు. ఒక్క దినమనే నీకు ఇవన్నీ కూడా వచ్చాయి. మనము తొందరపడేటువంటి స్వభావం కలిగినటువంటి వారి మీద తొందరపడుతూ ఉంటాము, అన్ని విధాలుగాను ఒక్కొక్కసారి నిరాశ చెందుతూ ఉంటాము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వీటిని వెల ఇచ్చి నీవు దేవుని యొక్క సన్నిధిలో కొనుక్కొనవలసి ఉన్నది. నీవు విశ్వాసంతోను నిరీక్షణతోను దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయొచ్చు. ఆ విధంగా నీవు కొనసాగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇవి నీకు నాకును సంక్రమించేటువంటివిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క రక్షణ పొందిన తర్వాత మనం చేయవలసినటువంటి విషయములలో ఒకటి ఏమిటంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆశించేటువంటి వాటిని మనము పొందే విధముగా మన సమయమును ఆయన యొక్క సన్నిధిలో వెచ్చించవలసి ఉన్నది. విశ్వాసముతోను నిరీక్షణతోను వాటిని మనము పొందుచు సార్థకము చేసుకునవలసినటువంటి అవసరత అనేటువంటిది ఉన్నది. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమని 19వ వచనంలో చెప్తూ ఉన్నాడు. దేవుడు తాను ప్రేమించేటువంటి వారిని గద్దించేటువంటి వాడై ఉన్నాడు, శిక్షించేటువంటి వాడై ఉన్నాడు. కొందరికి గద్దింపే నచ్చదు, శిక్ష ఇక పక్కన పెట్టేయండి. గద్దింపు, మంచి మాటలు ఇవి నచ్చేటువంటి వారు లోకంలో చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు పొగుడుతూ ఉంటేనే కానీ వాళ్ళకి మనశ్శాంతిగా ఉండదు, ఆహా నేను ఎంతటి వాడినా అనుకుంటారే తప్ప, నాలో ఉన్న తప్పిదములను ఎత్తి చూపేటువంటి వారు ఎవరైనా ఉంటే దాని గురించి నేను ఆలోచించి నన్ను నేను ఇంకా బాగు చేసుకుంటానికి ప్రయత్నిస్తాను అనుకునేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. చిన్నతనంలో నేను రాసినటువంటి దానిలో ఏదైనా తప్పు ఎవరైనా చదివి పెద్దవాళ్ళు నాతో చెప్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. దానిలో తప్పు అనేటువంటిది ఉన్నది అని వాళ్ళు నాతో చెప్పటం, నేను చేసినటువంటిది తప్పు, నేను రాసినటువంటి ఆ యొక్క కాంపోజిషన్లో తప్పు ఏదైనా ఉన్నది అనుకోండి, అది ఇది తప్పురా అబ్బాయి, ఇలా రాయకూడదు, ఇలా చేయకూడదు అని ఎవరైనా చెప్పినట్లయితే నేను దాన్ని తీసుకునేటువంటి వాడిని ఉండేవాడిని కాదు, చిన్నపిల్లవాడినిగా. ఎందుకంటే నా నాలో తప్పి ఎత్తి చూపించడం ఏంటి అనేటువంటి యొక్క తత్వం ఉంటూ ఉండేది. తర్వాత పెద్దవాడిని అయిన తర్వాత నేను తెలుసుకున్నది కాదు, తెలుసుకుంటున్నటువంటిది ఏమిటంటే, నన్ను ఎంత విమర్శించేటువంటి వాళ్ళు ఉంటే ఆ విమర్శల్లో నిజం అనేటువంటిది కనుక ఉన్నట్లయితే దాన్ని మనము తీసుకొని దాన్ని మనము అన్వయించుకొని మన తప్పును మనం సరి చేసుకుంటున్నప్పుడు మనము అప్పుడు మెరుగైనటువంటి వారంగా దేవుని యొక్క దృష్టిలోనూ మనుషుల యొక్క దృష్టిలోనూనూ సరైనటువంటి వారంగా ఉండగలుగుతాము అనేటువంటిది నా నెమ్మదిగా తెలుసుకుంటూ ఉన్నాను. మనుషులకు ఉండేటువంటిది తమ యొక్క తప్పిదములను ఎత్తి చూపటం అనేటువంటిది కాదు, కానీ మాటల వలన మనుషులు వారిని ఉప్పొంగ చేయవలనని మనుషులు ఆశపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అది సరైనటువంటిది కాదు. సరైనటువంటి పెరుగుదలను నీలో నాలోనూ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను, కాబట్టి నేను ఇప్పుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాను, అయితే నేను శిక్షించనయ్యున్నాను. అది శిక్ష రాకముందే నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని చెప్తా ఉన్నాడు. దేవుడు గద్దించేది ఎందుకంటే శిక్షించక పూర్వమే నీవు లోబడవలెను అనేటువంటి ఉద్దేశంతో. ఒకవేళ నీవు గద్దింపులతో సరికాకున్నట్లయితే శిక్షించేటువంటి వాడుగా దేవుడు ఉంటాడు. ఆ శిక్షలకు సహితము నీవు లొంగనటువంటి వాడుగా ఉన్నప్పుడు దేవుడు తన చర్యను తీసుకున్నట్టు తప్ప మరి ఒక మార్గం ఆయనకు నీవు వదిలేటువంటి వాడుగా ఉండవు. ఇవన్నీ జరగక ముందే నీవేమి చేయవలసి ఉన్నదంటే మారు మనసును పొందవలసి ఉన్నది. వీళ్ళంతా కూడాను మారు మనసు పొందినటువంటి వారే ఒకప్పుడు. వీళ్ళంతా కూడాను విశ్వాసులైనటువంటి వారే, సంఘములో ఉన్నటువంటి వారే, సంఘ సభ్యత్వములు ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారే. అయితే వీరు దినదినము మార్పు నందవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా మందికి మారు మనసు అనగానే అది ఒకసారి జరిగేటువంటి విషయము అనేటువంటి ఆ యొక్క ఆలోచనలో ఉంటూ ఉంటాం, ఆ కాన్సెప్ట్ లో ఉంటూ ఉంటాము. నిజమే, మొదటిసారి ఫస్ట్ టైం దేవుని యొద్దకు వచ్చి ఆ యొక్క ఫస్ట్ ఎన్కౌంటర్ అనేటువంటిది ఆ విధంగా చెప్పటం అనేటువంటిది సరైనటువంటిదే, అది సాధారణంగా జరిగేటువంటిదే. అయితే ఒక విశ్వాసిగా ఒక సంఘముగా మనము దినదినము మనలను మనము పరీక్షించుకునవలసి ఉన్నది. దినదినము దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాము? ఆయన సన్నిధి నుండి దూరం అయిపోతున్నామా, ఆయనకు మరింత చేరువగా వెళ్ళగలుగుతున్నామా అనేటువంటిది మనం పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ మనలను మనము మన ఆత్మీయ జీవితమును చక్కబెట్టుకునేటువంటి వారంగా ఉండవలసి ఉన్నాము. 20వ వచనములో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని చెప్తా ఉన్నాడు. దేవుడు తలుపు నొద్ద నిలుచుండి తట్టుచు ఉన్నప్పుడు ఆయన స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని చెప్తా ఉన్నాడు. తలుపు తట్టుట దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుడు మనలో ఉంచినటువంటి మనసాక్షి ద్వారా, ఈ లోకంలో జరిగేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు విషయముల ద్వారా మనకు దేవుడు అనేక సార్లు మన యొక్క హృదయమును తట్టేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. మనము కేవలము బైబిల్ చదివినప్పుడు మాత్రమే కాదు, కేవలము గుడికి వెళ్ళిన వాక్యము వింటూ ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనకు జరిగేటువంటి ఏ పరిస్థితి ద్వారానైనా దేవుడు మన తలుపు తట్టేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఆ తలుపు తట్టినప్పుడు మనము ఆ స్వరమును ఆలకించి ఆయన యొక్క స్వరము అని గుర్తించి మనము తలుపు తీసేటువంటి వారంగా ఉన్నట్లయితే అప్పుడు దేవునితో మనకు సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పటి వరకు మనకు సంబంధం అనేటువంటిది ఏర్పడదు. అనేక సార్లు దేవుడు మన హృదయములో అనేకమైనటువంటి విషయములను తెలియజేస్తూ ఉన్నప్పటికీ మనము తలుపు తీసేటువంటి వారంగా ఉండము. ఇక్కడ తలుపు తీయుట అనేటువంటిది ఏంటంటే ఆ మాటకు విధేయులగుట అనేటువంటి సెన్స్లో మనం తీసుకోవాలి. ఆ మాటకు లోబడేటువంటి వారంగా ఉండము. గుడికి వెళ్తాము, దైవదాసుడైనటువంటి దేవుని సేవకుడు ప్రసంగిస్తూ ఉంటాడు. ఆ ప్రసంగంలో ఏదో ఒక వాక్యము మన యొక్క హృదయమును తడుతూ ఉంటుంది. అయితే మనము లోబడేటువంటి వారంగా ఉండము. అదే విధంగా మన కుటుంబంలో జరిగినటువంటి ఏదో ఒక సంఘటన అనేటువంటిది, ఈ పరిస్థితికి ఇది కారణము, ఈ కారణమునకు మూల కారణమైనటువంటిది దేవుని యొక్క సన్నిధి లేకపోవటమే కదా అని మనకు తెలుస్తూ ఉంటుంది, కానీ మనము దానికి విధేయులయ్యేటువంటి వారంగా ఉండము. కాబట్టి దేవుని యొక్క మాటకు విధేయత చూపటం అనేటువంటిది మనము నేర్చుకునవలసినటువంటి విషయమై ఉన్నది. దేవుడు అనుగ్రహించేటువంటి ఎన్నో తరుణములను, ఎన్నో అవకాశములను మనం వదిలివేసిన తర్వాత చివరిగా మనము మన మరణశయ్య మీద ఉన్నప్పుడు మనకు ఇంకా సెన్సస్ అనేటువంటివి ఏమీ లేవు. ఊరికే గుండు కొట్టుకుంటా ఉన్నది కానీ మనం గ్రహించేటువంటిది కానీ మనం గ్రహించగలిగినటువంటిది కానీ ఇంకే ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి మనకు తటస్థించినట్లయితే అప్పుడు నిన్ను చూసిన వారందరూ బాధపడినప్పటికీ వారికి తెలిసేటువంటిది ఏంటంటే ఇంకా వ్యక్తితో మనము మాట్లాడగలిగిన పరిస్థితి లేదు, వ్యక్తిని మనం కన్విన్స్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు, వ్యక్తితో మనం కాన్వర్స్ చేయగలిగినటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. కాబట్టి ఈ పరిస్థితిలోనికి వెళ్లకముందు దేవుడు ఇతనికి ఎన్నో అవకాశములను అనుగ్రహించాడు, అయితే వాటినన్నిటిని ఇతను ప్రక్కన పెట్టి వేశాడు అని బాధపడేటువంటి వారిగా మాత్రమే ఉండగలరు. 21వ వచనములో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమనందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనమనందు కూర్చుండనిచ్చేదను అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమనందు కూర్చుండనిచ్చేతనం. జయించుట అనేటువంటిది ఎక్కడ వస్తుందంటే ఒక పోరాటంలో జయించుట అనేటువంటిది మనం జనరల్ గా వింటూ ఉంటాం, పరీక్షలో మనము జయించుట అనేటువంటిది వింటూ ఉంటాము. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు పోరాటములు అనేటువంటివి, పరీక్షలు అనేటువంటివి ఇవన్నీ కూడాను ఎదురయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టపడేటువంటి వారిగా ఉండరు, ఎందుకంటే వారి యొక్క జీవితం అనేటువంటిది పోరాటమైనా పరీక్ష అయినా మరి ఏదైనా కానీ ఇలాంటి ఏమీ లేకుండగా ఊరికినే వారు కూర్చోవాలి, ఎవరికో చెప్పి వారి ద్వారా పని చేయించుకోవాలి, పనులన్నీ అయిపోవాలి అనేటువంటి విధంగా వారు ఆశపడేటువంటి విధంగా ఉంటుంది. అయితే నీవు విశ్వాసి అయినట్లయితే ఆ విధంగా జీవితం ఉండదు. విశ్వాసులైనటువంటి వారిని, బైబిల్లో యోధులైనటువంటి వారిని, ప్రవక్తలైనటువంటి వారిని ఆయన నామము నిమిత్తము బ్రతికి ఈ లోకంలో కన్ను మూసినటువంటి వారిని మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ పోరాడినటువంటి వారుగా ఉండినారు. వారి యొక్క పోరాటములను వారి సొంత ప్రయోజనముల నిమిత్తమై పోరాడినటువంటి వారు వారు కాదు, కానీ వారి పోరాటములు అనేటువంటివి సువార్త నిమిత్తమును దేవుని నిమిత్తమును వారు వారి ప్రాణములను సహా విలువైనవిగా ఎంచుకొనకుండగా హతసాక్షులుగా దేవుని ఎదుకు చేరినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి నీకు పోరాటం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. పోరాటంలో కొంతమంది ఓడిపోయేటువంటి వారుగా ఉంటారు, కొంతమంది ముందే వెనక తిరిగి పారిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే పోరాటంలో నీవు గెలిచినటువంటి వాడుగా ఉన్నట్లయితే జయించు వాణిని అనే మాట ఇక్కడ వాడటం మనం చూస్తున్నాం. జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమనందు కూర్చుండనిచ్చేదను. ఈ మాటను నమ్మినటువంటి వారందరూ ఇది నిజము, ఇది జరగనై ఉన్నది, ఈ విధముగా దేవుడు తెలియజేశాడు, ఆ విధంగా ఆయన చేయనై ఉన్నాడని నమ్మినటువంటి వారందరూ ఆయన కొరకు తమ జీవితములను సమర్పించుకుని ఈ లోక యాత్రలో ఆయన నిమిత్తమై నడిచినటువంటి వారుగా ఉన్నారు. నీవును నేనును దానిని నమ్మేటువంటి వారమైనట్లయితే మనము నులివిచ్చని జీవితంలోనికి ఏ విధంగానూ వెళ్లేటువంటి వారంగా ఉండము. ఒకవేళ నులివెచ్చ జీవితం వైపునకు మనము సాగుతున్నామని తెలిసినప్పుడు వెంటనే గ్రహించుకొని ఆ జీవితం నుండి వెనుకకు తిరిగి మరల దేవునితో ఉండేటువంటి యొక్క సంబంధమును పునరుద్ధరించుకునేటువంటి వారం గాను, దేవునితో కలిసి నడిచి పోరాడేటువంటి వారం గాను, జయించేటువంటి వారం గాను ఉంటాము. ఆ విధంగా ఉండునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైన తండ్రి, ఈ దినమందు మేము లవోదికీయ సంగమనకు రాయబడినటువంటి విషయములను కొంత ధ్యానించినాము. ప్రభువా, మేము మా యొక్క పరిస్థితిని గ్రహించుకొనకుండగా మేము ఎంతో ఉన్నతమైనటువంటి ఉచ్చ స్థితిలో ఉన్నాము ఆత్మీయంగా అని అనుకునేటువంటి భ్రమ నుండి మమ్మల్ని విడిపించండి. మేము వెచ్చగానైనాను చల్లగానైనాను కాక అనేక సార్లు నులివెచ్చనగా ఉంటూ ఉన్నాము. ఈ నులివెచ్చనగా ఉంటూనే మహా వెచ్చగా ఉన్నామని అనుకునేటువంటి పరిస్థితి నుండి విడిపించండి. నులివెచ్చని స్థితిని బట్టి మమ్మలను నీవు ఉమివే ఉద్దేశించుతున్నావని ఎరుగునట్లుగా మాకు సహాయం చేయండి. మేము నీ యొద్ద ఏమైతే కొనవలసి ఉన్నదో, నీ యొద్ద మేము మోకాళ్ళ మీద వేటినైతే సంపాదించుకునవలసినదో వాటిని సంపాదించుకుని మా హృదయాంతరంగములో నీ యొక్క మాటలను నమ్మినటువంటి వారమై జయించినటువంటి వారంగా నీతో కలిసి నీ రాజ్యములో ఉండేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచిన తండ్రి, ఆమేన్.